అపోస్తుల కార్యములు 1:08 అపోస్తుల కార్యములు 1:08 చదువుకున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపమైన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహోన్నతుడా, మహిమ కలిగిన మా రాజా, నీకే స్తోత్రం ప్రభా. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప అనంతమైనది ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రభా, దినాలు వెంబడి దినాలు గతించిపోచున్నాయి ప్రభా. ప్రభా, మాకు మరొక దిన ఆయుష్ ఇచ్చి ఉన్నారు ప్రభా. తండ్రి, మాకు ఎందుకైతే ఈ దినాలు ఇచ్చిన్నారో దాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభా. మా ఆత్మీయ పరిపక్వత ఎలా ఉంది, మేము ఆత్మీయంగా ఎలాగున్నామో, మీ కొరకు ఎలా సాక్షులుగా ఉన్నామా అనేది మేము పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎవా వాక్యం దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభా. వాక్య లేఖనాల్లో ఉన్న సత్యాన్ని మేము గ్రహించటకు మాకు సహాయం చేయండి ప్రభా. వాక్యపు వెలుగులో ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని పరీక్షించుకోవడానికి సహాయం చేయమని కోరుతూ అల్పుణ్ణైన నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకోండి ప్రభా. వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడమని కోరుచు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆయన వెళ్ళే ముందు శిష్యులతో మాట్లాడుతున్న మాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 1:08 చూస్తే అపోస్తుల యొక్క జీవిత విధానాన్ని, వారి యొక్క బోధను, ఆదిమ సంఘం మాదిరిని నేడు మనం ఎన్నడూ మర్చిపోరాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా సర్వలోకంలో తనకు సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ 120 మంది శిష్యుల మీద, అక్కడున్న సమూహం మీద పెంతుకోస్త దినమున ఆత్మతో అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. వారు అన్ని దేశములకు, భూదిగంతములకు స్వార్త ప్రకటిస్తూ సర్వసృష్టికి సర్వసత్యమును ఉపదేశించుటకు ఆయన ఇచ్చి అధికారం ఇచ్చి వారిని సాక్షులుగా పరిశుద్ధాత్ శక్తి చేత వారిని ఈ భూలోకమంతటా భూదిగంతముల వరకు పంపినట్లుగా మనం లేఖనాలు చూడవచ్చు. నిజంగా ఆదిమ సంఘ విశ్వాసులు కానీ ఆది అపోస్తలు చాలా ఉన్నతంగా వారు మనకు మాదిరి చూపించున్నారు. నిజంగా అపోస్తుల కార్యములు 2:42 చూస్తే ప్రార్థన చేయటి యందు ఎడతెగకుండిరి. అవునండి, వారు 2:46 కూడా ఏక మనస్కులై ప్రతి దినము దేవుని స్తుతించుచు ఉండేవారు అనే మాటను చూస్తున్నాం. ఇంకా ఆది అపోస్తులు వారి యొక్క బోధ ఏంటంటే యేసును గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి, పరలోకమును గూర్చి, రాకడను గూర్చి, మారు మనస్సు కొరకు, తీర్పు కొరకు, పాతాళం కొరకు బలంగా బోధించేవారుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా వారి ఆస్తులు తరిగిపోయిన వారి యొక్క ఆత్మీయతలో వారు దినదినము పెరుగుతున్నారు. యేసును వెంబడించిన శిష్యుల వీరేనా అన్నట్లుగా ఎంత ఉన్నతముగా వారు దినాలు గడిచే కొద్దీ వారి ఆత్మీయ పరిపక్వత పెరుగుతూ ఉంది. ఏక మనస్సుతో, ఏక హృదయంతో, ఏకాత్మ కలిగి వారు ఎంత చక్కగా నడుచుకున్నారో మనం చూస్తున్నాం. నిజంగా వారు దేవాలయంలో దేవునికి బిడ్డలుగా వారు అనేకులకు బోధ చేస్తున్న సందర్భంలో వారికి వచ్చిన వ్యతిరేకతలో కూడా వారు ఎంత చక్కగా వారు నడుచుకున్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే అపోస్తుల కార్యములు 4:00. అపోస్తుల కార్యములు 4:00 మనం చూస్తే వారిని బెదిరించిన తర్వాత వారు ఏ రీతిగా ప్రార్థన చేశారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23-24 వచనం చూస్తే వారు సంఘం దగ్గరికి వచ్చి వారు ఏం చేస్తున్నారు, ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టారంటే, మొరపెట్టి 30 వచనం, నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, ప్రభా నీ వాక్యమును మేము ధైర్యంగా ప్రకటించడానికి మాకు సహాయం చేయమని వారి ప్రార్థనలు ఉన్నాయి. వారు అందుకే మనం చూస్తున్నాం కదా, వారి ప్రార్థన యందు వాక్య పరిచర్యందు ఎడతెగకున్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు పదే పదే చెప్పేవారు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో కూడా అక్కడ తిండి విషయంలో, ముఖ్యంగా అక్కడ ఆ బోధనాల విషయంలో చిన్నపాటి గలిబిలు వచ్చినప్పుడు వ్యత్యాసాలు చూపిస్తున్నారనే బాట వచ్చినప్పుడు వారు చెప్పిన మాట అదే, మేము ప్రార్థనయందు వాక్య పరిచర్యందు ఎడతెగకుందమని చెప్పరే. నిజంగా వారి ప్రార్థనల ద్వారా ఏమైందో మనకు తెలుసు. వారి పరిచర్య ద్వారా శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, యాజకుల్లో అనేకులు విశ్వాసముకు లోబడేరి అనే మాట అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాం. నిజంగా వారి ప్రార్థనలు చాలా ఉన్నతంగా ఉండేవండి. ఎక్కడ స్వార్థము స్వలాభం చూసుకునేవారు కాదు, నిత్యము సంఘం కొరకు, సంఘంకి వస్తున్న విశ్వాసుల కొరకు, అనేకులకు వాక్యం ప్రకటన కొరకు వారి ప్రార్థనలు ఉండేవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59లో కూడా స్టెఫెను కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని పలుకుచున్నచు, వారి మీద ఈ పాపము మోపకమని మోపద్దని ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. నిజంగా వారి ప్రార్థనలు చాలా ఉన్నతంగా ఉండేవి. వారు ఏం ప్రార్థన చేసినా దేవుని మహిమ కొరకు ప్రార్థించేవారు. ఈరోజు ప్రార్థనలు అన్నిటిలోనూ చాలా ప్రార్థనలు మారిపోయారు. ఎందుకంటే దినాలు మారే కానీ మన ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఈరోజు మన ప్రార్థనలు మారిపోయాయి, మన బోధలు మారిపోయిన పరిస్థితుల్లో మనం ఉండడం ఎంతో విచారకరం. నిజంగా మనం చూస్తుంటే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే పేతురు ప్రార్థన, నిజంగా అక్కడ ప్రార్థన చేస్తూ దేవుని నడిపింపు, దేవుని యొక్క దర్శనం కొరకే ప్రార్థన చేస్తున్నట్లుగా పేతురుని మనం చూడొచ్చు. నేను అపొస్తలుల కార్యములు 1 by 1 chapter-wise చూసుకుంటూ మనం వస్తుంటే నిజంగా ఎంత చక్కగా వారి ప్రార్థనలు ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శిష్యులే యేసయ్యను మాకు ప్రార్థన చేయు నేర్పమని అడిగిన ఈ శిష్యులే ఈరోజు దేవుని రాజ్య ప్రయోజనాల కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎంత చక్కగా వారు ప్రార్థన చేస్తున్నారో, దేవుని నడిపింపు కొరకు, దేవుని సహాయం కొరకు గంభీరమైన ప్రార్థనలు చేస్తున్న సమూహంగా మనం చూడవచ్చు. ఇదే అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చూస్తే పేతురును చెరసాలలో ఉంచినప్పుడు కూడా సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండగా మనం చూస్తున్నాము. నిజంగా దేవుని రాజ్య సంబంధమైన ప్రార్థనలు వారు చేశారు. ఎక్కడ ఉన్నా ప్రార్థన ఆపేవారు కాదు. ఇంకా 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో మనం చూస్తుంటే వారు ఉపవాసం నుంచి ప్రార్థించినట్లుగా, వారు సంఘము నుంచి మొదటి మిషనరీ దండయాత్రకు వారు చేతులుంచి అనేకులు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. వారు ప్రార్థన 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 మీదే ఆధారపడి ఎంతగా ఉన్నతంగా వారు ప్రయాసపడ్డారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో ఈరోజు నేటి సంఘాల్లో ప్రార్థన శక్తి తరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రార్థించడానికి ఎందుకో అంతగా ఇష్టం లేకపోవడం మనం చూస్తున్నాం. ప్రసంగాలు వినడానికి ఉన్న ఆసక్తి మోకరిల్లి ముఖాలపైన నిలిచి ప్రార్థించడానికి ఇష్టపడుతుంది. మనిషి తన కాళ్ళపై ముందుకు పరిగెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 24-25 వచనాలు కూడా మనం చూస్తే పౌలు సీలను చెరసాల వేసినప్పుడు వారు ప్రార్థన చేస్తూ దేవుని కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థనలు వారిని ఎక్కడ ఆపలేదని, చెరసాల ఆపలేదు, ఎటువంటి హింసలు వచ్చినా ఆపలేదు, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆపలేదు. ఈరోజు ప్రార్థన ఎందుకో చాలామంది నిర్లక్ష్యం చేయడం చూస్తున్నాము. ప్రార్థన ద్వారా ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా సంఘం ఎలా పుట్టిందో, సంఘం ఎలా విస్తరించిందో, సంఘం ఎలా ప్రబలినిందో, సంఘంలో శిష్యుల సంఖ్య ఎలా విస్తరించిందో మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా వారు ఎంతగా దేవుని చేతిలో వాడబడ్డారో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రార్థనను మనం ఎందుకో నిర్లక్ష్యపరుస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అన్నారు కదా మత్తయి సువార్త 9:37-38లో, తన కోతకు పనివారిని పంపమని కోత యజమాన్ని వేడుకొనుడి. ఎందుకంటే విస్తారమైన కోత ఉంది, కోత విస్తారంగా ఉండగా, పనివారి కొద్దిగా ఉండగా ఆ యజమాన్ని మనం ప్రార్థన చేస్తున్నామా? నిజంగా దేవుని పిల్లలుగా మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు మనం చేయవలనని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం సంఘంగా కూడి మనం చేసే ప్రార్థనల ద్వారా పాతాళలోక ద్వారాలు సంఘము ఎదుట నిలవు అనే మాట మత్తయి సువార్త 16:18-19లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సావాసాలుగా మనం కూడి ప్రార్థించే విషయంలో ఆ ప్రార్థనలో ఏముండాలంటే వాస్తవిక ఉండాలి, యథార్థంగా మనం ప్రార్థించే వారిగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈరోజు మన ప్రార్థనలో ఎందుకో సత్యాన్ని, స్వార్థాన్ని, సత్యము కలిగి మనం ప్రార్థిస్తూ స్వార్థాన్ని పక్కన పెట్టవలసిన వారిగా ఉన్నామని మర్చిపోకూడదు. అపొస్తల కార్యంలో 20 మనం చూస్తే అక్కడ 28:32 క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని మీరు ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి అనే మాటలు. అవునండి, ఈరోజు నిజంగా ఆదిమ సంఘంలో నిజంగా వారు దేవుని వాక్యాన్ని వాక్యంగా బోధించారండి. కానీ ఈరోజు బోధ మారిపోయింది, కలిపి సువార్తను తీసుకొచ్చారు, వాక్యాన్ని తిప్పివేస్తున్నారు. భయంకరమైన పరిస్థితి నేటి సంఘాల్లో, అనేక సంఘాల్లో ఉండడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆదిమ సంఘం ఏం చేసిందంటే సువార్త కొరకు అనేకులను బయటికి పంపిందండి సంఘమే. కానీ నేటి సంఘాలైతే ఎంతసేపు సంఘంలోకి ఎవరిని లాక్కోవాలి, ఎంతగా మా సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి, ఆ సంఘంకి వచ్చే సభ్యులను ఎలా మేము ఇంక్రీజ్ చేసుకోవాలని తప్ప మా సంఘం నుంచి ఏ పరిచర్య జరగాలి, మా సంఘం నుంచి యవనస్తులను మిషనరీస్గా పంపాలి, మా సంఘము మిషనరీ పరిచర్య కొరకు మేము కానుకలు ఇవ్వాలి అనే మాటను ఈరోజు నేటి సంఘాలు పూర్తిగా మర్చిపోవడాన్ని మనం చూస్తున్నాం. దేవుడైతే మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం కలవారని ఉండాలని దేవుడు ఇచ్చాయిస్తుంటే ఈరోజు సంఘాలు ఆ విషయాన్ని మర్చిపోవడాన్ని మనం చూడాలి. కాబట్టి మనం సంఘ ఉద్యమం కొరకు ప్రార్థించాలి. ఈ కడవరి దినాల్లో సంఘ ఉద్యమం కొరకు మనం ప్రార్థించాలి. అపొస్తల కార్యంలో 17:6 చూస్తే భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారనే మాటను చూస్తున్నాం. నిజంగా శిష్యులు బలంగా నమ్మింది ఏంటంటే దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క నడిపింపుకు తమను తాము అప్పగించుకున్నారని. లూకా సువార్తలో 9:9 మనం చూస్తున్నాం, శిష్యులను 12 పంపుచు మీరు మీరు ప్రయాణం కొరకు చేతికర్రనైనను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేనినైనను తీసుకుని పోవద్దు అనే మాటలు చూస్తున్నాం. ఆదిమ సంఘం వారి పరిచర్య డబ్బు మీద ఆధారపడలేదని, వారు డబ్బు ఉంటేనే, వనరులు ఉంటేనే. దయచేసి ఒక్క నిమిషం ఉంది, దయచేసి క్షమించండి. నిజంగా నేటి సంఘాల్లో డబ్బు ఉంటేనే, వనరులు ఉంటేనే దేవుని పరిచర్య చేయగలము అనే భ్రమలో ఉండి నిత్యము ఆధునిక సంఘాలు కానీ సేవకులు కానీ ఈరోజు డబ్బు మీదే ఆధారపడి సేవ చేయడాన్ని మనం చూస్తున్నాం. డబ్బు కొరకే సేవ అన్నట్లుగా ఉండడం మన ఎంతో విచారకరం. అయితే ఆదిమ సంఘం అలా లేదండి. ఎందుకంటే పేతురు అంటాడు కదా అపోస్తుల కార్యంలో 3:6 వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. వారంతా భూములైనను ఇండ్లైనను కలిగిన వాటినన్నిటినీ అమ్మి ప్రతి వానికి వాని వాని అక్కర్ల కొద్దీ పంచిపెట్టారు. ఆదిమ సంఘ విశ్వాసుల యొక్క స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. నేడు చాలా సంఘాలు అలా లేవు. డబ్బు డబ్బు అనుచునే డబ్బు లేకపోతే సేవ చేయలేమనే అపోహలో భ్రమలో నేటి క్రైస్తవ సంఘాలు సేవకులు ఉండడం ఎంతో విచారకరము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉండరాదని మనం ప్రార్థించాలి సంఘం కొరకు. ఎందుకంటే నేటి సంఘ విశ్వాసులు భూలోకాన్ని సంపాదించుకోవడానికి ఈ భూలోకాన్ని ఆస్వాదించడానికి పరుగెత్తుచుండగా ఆదిమ సంఘం వారి భూములను వారికున్న అన్ని అమ్మివేసి దేవుని కొరకే తమను తాము అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. నిజంగా యేసు ఆ 70 శిష్యులను తర్వాత పంపుచు మీ సంచిలో బంగారమునైనను వెండినైనను ప్రయాణం కొరకు సిద్ధపరచుకోక అనే మాటలు మనం చూస్తున్నాం. నిజంగా ఎంత చక్కగా వారు ఈ ప్రభు కొరకు పరిచర్య చేశారు. ఎంత మాదిరి చూపించారో ఆది అపోస్తలుడు. ఆదిమ సంఘము యొక్క స్వభావాన్ని నేడు మనం మాదిరిగా తీసుకోవాలి, కొలమానంగా తీసుకోవాలి. ఎందుకో ఆది అపోస్తలు చూపించిన అపోస్తుల కార్యాల గ్రంథాన్ని పూర్తిగా పక్కన పెట్టిన నేడు ఆధునిక సంఘ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భూలోకమును తలకిందు చేసిన వీరు అని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వీరు భూలోక నివాసులకు ఎదురైతే ఎదిగి నడుచుకున్నారని లోక మర్యాద చెప్పుకుని వారు నడుచుకోలేదు. వారి పరిచర్య విధానం, వారి ప్రయాస, వారి సమస్తము దేవునికి సమస్తాన్ని మహిమ తెచ్చేవారిగా ఉన్నారు. కానీ ఈరోజు బోధ మారిపోయింది. యేసును విశ్వసిస్తే ఆస్తులు వస్తాయి, ఆయుష్ పెరుగుతాయి, ఆనందాలు వస్తాయి, సకల భోగాలు వస్తాయి, స్వస్థతలు జరుగుతాయనే మాటలు చెప్తున్నారు. నిజంగా యేసే ఏమన్నారు? నాకు తల వాల్చుటకైనను స్థలం లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకేమీ లేదు అనే మాటను యేసే చెప్పారు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలుగా మనం యేసే నుంచి ఏమి నేర్చుకోవాలంటే యేసు నుంచి పరిశుద్ధతను నేర్చుకోవాలి, యేసే నుంచి మనం ప్రార్థన నేర్చుకోవాలి, యేసే నుంచి బోధ నేర్చుకోవాలి, యేసే నుంచి అనేక విషయాలు 4 మనం తరచుగా చదువుతుంటే మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చండి. నిజంగా ఈరోజు సంఘము ఎందుకో వేటిని నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. సంఘము తన సొంతంగా నడుచుకుని పోతుంది. క్రీస్తు అనే బండ మీద సంఘం కట్టబడకుండా సొంత ప్రయోజనాల కొరకు సంఘాలు లేవనెత్తబడ్డం, స్వలాభం కొరకు సంఘ సేవకులు పరిగెత్తడాన్ని మనం చూస్తున్నాం. మనం ప్రార్థించాలి, సంఘ ఉద్యమం కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో ఏదైనా సంపాదించుకున్నారంటే అది తన స్వరక్తమిచ్చి సంపాదించుకుంది సంఘం అని మర్చిపోకూడదు. ఆ సంఘం ఈరోజు నిజీవం అయిపోతే, ఆ సంఘం ఆ మునిపిటి మహిమను కోల్పోయి ఉండగా, ఆ సంఘం ఎందుకో లోకంతో నిండిపోయి ఉండగా ఆ సంఘ ఉద్యమం కొరకు మనం ప్రార్థించాలి. భారంగా ప్రార్థించవలసిన వారిగా మనం ఉండాలి. నిజంగా ఆది అపోస్తలు చూపిన ఆ మాదిరిని మనం నేర్చుకోవాలి. అపోస్తల కార్యంలో 17 మనం చూస్తే అక్కడ వారు ఎలా ప్రకటిస్తున్నారంటే యేసు అని ఒక వేరొక రాజు ఉన్నాడు, ఆయన రాజులకు రాజు, ఆయన ద్వారా రక్షణ, ఆయనే ఉన్నతమైన దేవుడు. వారు బోధించినప్పుడు యేసైను కేంద్రంగా కలిగి బోధించేవారండి. ఆయన జననం ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన సిలువ యాగం ఏంటి, ఆయన ఇచ్చిన పునరుద్ధానం ఏంటి, ఆయన రాకడ ఎలా ఉంటుందో ఇవన్నీ చెప్తూ ఉండేవారు. యేసయ్యను గుర్చే బోధించేవారు. ఈరోజు బోధలో యేసయ్యను గుర్చిన మాటలు కనుమరుగయ్యాయి. ఎంత భయంకరమైన పరిస్థితితో మనం చూడొచ్చు. వారు నిజంగా చూస్తుంటే పౌలు సీలను అపొస్తలుల కార్యంలో 16 మనం చూస్తుంటే వారు వస్త్రాలు లాగవేసి బెత్తాలతో కొట్టి చెరసాల్లో తోసినట్లుగా చూస్తాం. నిజంగా అండి, పౌలు పేతురు యేసయ్య బాప్తిస్మిచ్చి యోహాను వీళ్ళందరూ వీలు కాక అనేకులు హింసింపబడ్డారు, చెరసాల్లో త్రోయబడ్డారు. ఏదేమైనా కూడా వారు ఏం చేశారంటే ప్రభు నామ మహిమ కొరకు జీవించారు. వారు బోధిస్తూనే ఉన్నారు, ప్రభు కొరకు నమ్మకస్తులుగా ఉన్నారు, చివరికి హతసాక్షులైనట్లుగా మనం చూస్తున్నాం. ఆదిమ సంఘం 3,000, 5,000 ఇలా శిష్యుల సంఖ్య విస్తరించి ఉన్నది. వారు ఎక్కడ కూడినా ప్రభు నామం మహిమ కొరకే ప్రయాసపడ్డారు. కానీ ఈరోజు క్రైస్తత్వంలో ఎందుకు అది కొరవంది? ఎక్కడ చూసినా వేషధారతనం ఈరోజు రావడానికి ఎంతో విచారకరం. మత్తయి సువార్త 23 అంతా మనం చూస్తే అక్కడ పరిసయ్యులు శాస్త్రుల యొక్క వేషధారణ గురించి యేసయ్య అయ్యో అయ్యో అని 7 గద్దిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భక్తిలోను సేవలోను వేషధారణ రావడం ఎంతో ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే యేసయ్య అయ్యో వ్యభిచారులారా, అయ్యో దొంగలారా, అయ్యో హంతకులారా అని ఎన్నడూ మాట్లాడదు, కానీ అయ్యో వేషధారులారా అని పదే పదే మాట్లాడుతూ మీకు శ్రమ అనే మాటను మనం చూస్తున్నాము. నిజంగా వేషధారణ అనేది ఎంతో ఘోరమైన పాపం. ఈరోజు చాలామంది క్రైస్తవులుగాను చెప్పుకొని సంఘంలో ఒకలాగా, సంఘం బయట ఒకలాగా, విశ్వాసులతో ఉన్నప్పుడు ఒకలాగా, విశ్వాసులు లేనప్పుడు ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, బయట ఒకలాగా, భయంకరమైన వేషధారణ క్రైస్తవత్వంలో వచ్చేసింది. అందుకే అన్నారు కదా మత్తయి సువార్త 6 ప్రభు ఏమన్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, కపట భక్తులు గూర్చి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అయ్యో అని ప్రభువు చెప్తుంటే వారికి భవిష్యత్తులో ఎలాంటి తీర్పు రాబోచున్నదో నిజంగా మనం ఊహించుకోవాలి. కాబట్టి మన ప్రార్థనలో ఎక్కడా వేషధారణ ఉండకూడదు. మార్కు సువార్త 7:6-7 ఏముంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వేషధారులైన మిమ్మను గూర్చే యెషయ ప్రవచించినది సరియే. నిజంగా ఇక్కడ మనం చూస్తుంటే పెదవులతో ఎంతో గణపరుస్తాం, కానీ దేవునికి మన హృదయాన్ని అర్పించలేని పరిస్థితి. ఎందుకంటే వేషధారుల హృదయం దేవునితో ఐక్యపరచబడి ఉండదని ఇక్కడ వాక్య లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలుగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా భక్తిలో నిజాయితీ ఉందా? నా క్రైస్తవ జీవితాన్ని, ఒక నాణ్యమైన క్రైస్తవ జీవితాన్ని, నిజమైన క్రైస్తవుడిగా నేను ఉంటున్నానా? ఎక్కడైనా కపటదారిగా, వేషధారిగా నేను నా ప్రార్థనలో నా విశ్వాసం ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం శాస్త్రులు పరిసయ్యులు మనం చూస్తే వారు వెలుపల చాలా గొప్పగా ఉండేవారు, వెలుపల వారు నీతిమంతులుగా ఉండేవారు, పైకి భక్తిని, ఎంతో సేవా దృక్పథాన్ని వారు చూపించేవారు ఉన్నారు. కానీ వారి అంతరంగమంతా వేషధారణతోనూ, అక్రమంతోనూ భయంకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనుషులైతే పైరూపాన్ని లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన హృదయంలో దేవుని పట్ల ఎటువంటి స్థానాన్ని మనం ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన హృదయాల్లో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తున్నామా? ఆయన మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆయన యందు యథార్థమైన క్రైస్తవులుగా నడుచుకుంటున్నామా? ఆయన అన్నారు కదా, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. నిజంగా మన జీవితంలో ఉన్న వాటన్నిటికంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఒక చక్కని మాట ఆది అపోస్తుల కార్యంలోనే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యంలో 5:1-4 చూస్తే అక్కడ అననీయ సఫీర అనే వారి వేషధారణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిమ సంఘంలో తీర్పు తీర్చబడిన మొదటి పాపం ఏదన్నా ఉందంటే అది వేషధారణ. వాళ్ళిద్దరూ ఎంతగా వేషధారులుగా నటించారంటే భార్యాభర్తలు ఇద్దరు. బైబిల్ చెప్తుంది కదా, ఏలయనగా ఈ లోకపు నటన గతించున్నది, నటించద్దు. బైబిల్ చెప్తుంది మనం మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డ అనే మాటలు చూస్తున్నాం. కాబట్టి దేవునికి కావాల్సింది యథార్థమైన నిజాయితీ కలిగిన నిజ క్రైస్తుల కొరకు ఆయన చూస్తున్నారు. వేషధార వల్ల మన సేవకులను, మన సంఘ విశ్వాసులను, మన కాన్ఫరెన్స్కి వచ్చేవారిని మనం మోసగించవచ్చు, కానీ దేవుడు మన యథార్థతను చూస్తున్నాడు, దేవుడు మన హృదయ స్వభావాన్ని చూస్తున్నాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. చాలామంది ఈరోజు మాయావేషంగా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని యందు యథార్థతను కోల్పోయిన వారిగా ఉన్నారు. ఈ యొక్క స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతానుగాడు. ఎందుకంటే 2 కొరింథీ 11 ఉంటుంది కదా, సాతాను తానే వెలుగుతూత వేషం వేసుకుని వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం, ఈ వేషాలన్నీ వాడి దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మన ప్రభు కన్నులకు మరుగైనది ఏదీ లేక సమస్తం తేటగా కనబడును. ఎవరు యథార్థంగా నన్ను సేవిస్తున్నారు, ఎవరు నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు, ఎవరు కాన్ఫరెన్స్కు చక్కగా వస్తున్నారు, ఎవరు కాన్ఫరెన్స్లో వస్తున్న వాళ్ళని బలపరుస్తున్నారు, ఎవరు కాల్ టేకర్స్గా ఉన్నారు, ఎవరు సహవాసం కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఉపవాసంలో క్రమంగా ఉంటున్నారు, ఎవరు అనుదినము ప్రభు యందు విశ్వాసంతో ఆత్మీయ ఎదుగుదలలో క్రమబద్ధపరుస్తున్నారో చూస్తారు దేవుడు. దేవుని బిడ్డలుగా దయచేసి నన్ను ఎవరో చూడట్లేదు. నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురు ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఒకలాగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మనం సింగిల్గా ఉన్నప్పుడు మన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. వేటిని చూస్తున్నామో, వేటితో మన సమయాన్ని గడుపుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎస్ఎఫ్జేలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనం చక్కగా ఆరాధన చేసుకుంటున్నాం, వాక్యం ద్వారా బలం పొందుతున్నాం, మంచిదే. కానీ ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎలా వింటున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. కేవలం అక్కడ వాక్యం చెప్పుకుంటూ వెళ్తారు, లేకపోతే ప్రార్థనలు జరుగుతాయి, ఆరాధనలు జరుగుతాయి, మంచిదే. కౌంటింగ్ అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఎవరు శ్రద్ధతోనూ వాక్యాన్ని వినాలని, ఎవరు నమ్మకంగా ప్రార్థనలో ఏకీభవిస్తూ భారంతో ప్రార్థన చేస్తున్నారు, ఎవరు సహవాసంలో యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఏకీభవించే వారికి ఉన్నారో ప్రభు చూస్తారని మర్చిపోకూడదు. ప్రభు అంటారు కదా, మా భక్తులు అంటారు కదా, నేను కూర్చుండట లేచుట నీకు తెలియను అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా యథార్థ హృదయులై దేవుని యందు నడుచుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చక్కగా పేతురు రాసిన మొదటి పత్రిక, 2 అధ్యాయం మనం చూస్తే 1వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడే. బైబిల్ ఏం చెప్తుందంటే ఏసే దగ్గరికి వచ్చినా సరే ఇంకా నటించద్దు, ఆ వేషధారను మానేయండి, ఒకప్పుడు మీరు అలాగే ఉన్నారు ఇప్పుడు అది మానేయండి, యథార్థంగా ఉండండి, వాక్యంలో ఎదగండి, ఆత్మీయతలు ఎదగండి, పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా పరిపూర్ణత వైపు పరుగులెత్తండి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలుగా ఈరోజు ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు పైకి భక్తి గలవారుండి శక్తి లేని వారిగా అనేకులు ఉండడం ఎంతో విచారకరమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏసయ్య శిష్యులైన ఇస్కరయోతో యూద కూడా ఎంత వేషధారో మనకు తెలుసు. నన్ను మీలో ఒకరు అప్పగిస్తున్నారంటే యూద ఏమంటాడు, ఆయనను అప్పగించిన యూద కూడా ఏమంటాడంటే బోధకుడా నేనా అని ఎంత వేషధారంతో ప్రభువుకు తెలియదేమో అన్నట్లుగా తాను మాట్లాడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి వేషధారణ అనేది క్రైస్తత్వంలో ఎక్కువైపోయింది, అది చాలా మితిపేరిపోయిన పరిస్థితుల్లో రావడాన్ని మనం చూస్తున్నాము. అలా మనం ఉండరాదు. ఎందుకంటే వేషధారణ అనున్నది ఆత్మీయ విషయాల్లో ఎక్కువగా కనబడుతుంది. చాలామంది చాలా విషయాల్లో నటిస్తారు, కానీ ఆత్మీయ విషయంలో చాలామంది ఎక్కువగా కనబడేది వేషధారణ అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎహెస్కేలు గ్రంథము 33:31-32 మనం చూస్తే, ఎహెస్కేలు 33:31-32 చూస్తే, నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు, కానీ వారు ఏమాత్రము ఆ వాక్యాన్ని బట్టి నడుచుకోరు. అది కూడా వేషధారణే. ఈరోజు చాలామంది వాక్యాల మీద వాక్యాలు వింటారు, కానీ విన్న వాక్యాన్ని బట్టి నేను ఎంతవరకు నడుచుకుంటున్నాను, ఒకసారి దాన్ని మనం కాటా పట్టుకుని కొలిస్తే మనం విన్న సువార్తలు, మనం విన్న బోధలు, మనం విన్న వాక్యాలు ఎన్నో ఉంటాయి, కానీ మనం పాటిస్తుంది మాత్రం చాలా తక్కువ. దయచేసి అలా ఉండరాదని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. ఈరోజు యేసయ్య మనలో లేవనెత్తబడడం ద్వారా అనేకులు మనం ఆకర్షించగలం. అంటే మనం అంటే దేవుని వైపు నడిపించే ఒక పాత్రగా వాడబడతాం. నిజంగా మన జీవితంలో క్రీస్తును మనం ఎత్తేవారిగా ఉన్నామా? ఆయన యొక్క బిడ్డలుగా పోలి జీవిస్తున్నామా? ఆయన కొరకు సాక్షులుగా ఉన్నామా? మనం చేస్తున్న ప్రాంతంలో, మనం ఉంటున్న పరిచర్యలో, మనం ఉంటున్న సమాజంలో క్రీస్తును పోలి నడుచుకోవడం ద్వారా మనం అనేకులను ప్రభావితం చేసేవారిగా మనం ఉండాలి. అనేకులను దేవుని సన్నిధికి నడిపించే పాత్రలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మాటల్లో ఉన్న భక్తి చేతల్లో లేకపోవడం ఎంతో విచారకరం. ప్రభువుని నేను ఎంతో ప్రేమిస్తున్నానని చెప్తారు, కానీ నిజంగా ఆయన కొరకు సాక్షులుగాను ఆయన చిత్తము నెరిగి లోకంలో జీవించడానికి ఏమాత్రమో ఆశ లేని వారిగా ఉండడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రభు మనస్సు నిజంగా మనం ఎరుగుంటే ఆయన ఇలా అంటారు కదా, మత్తయి సువార్త 18:14 ఏమంటారు, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవునికి ఏది ఇష్టమో మనం అర్థం చేసుకోవాలని, ఆయనకి ఏది ఇష్టం లేదో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కోత విస్తారంగా ఉంది. నిజంగా దేవుని పిల్లలుగా ఈరోజు దేవుని సేవలో ఉద్యోగ ఖాళీలు ఎక్కువ ఉన్నాయని మర్చిపోకూడదు. పనివారు చాలా కొద్దిగా ఉన్నారు. మనం ఏం పని చేస్తున్నామో, మన సమయం ఎలా ఉంది, దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య అయితే నశించిన దాన్ని వెతికి రక్షించారు. నిజంగా యేసయ్య యొక్క ఉపమానాలన్నీ వింటే తప్పిపోయిన గొర్రె కానీ, పోగొట్టబడిన నాణ్యం కానీ, నిజంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషము, ఆ తండ్రి యొక్క మనస్సు మనం అర్థం చేసుకుంటే నిజంగా మనం కూడా అంతగా ఆనందిస్తున్నామా? మనం కూడా ప్రభు మనస్సు జరిగి అనేకులు ఎదుట సాక్షులుగా మనం ప్రభు దగ్గరికి నడిపిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య కూడా ఎరుకో పట్టణానికి వెళ్ళి జక్కయ్యను, సమరయ పట్టణాలకు వెళ్ళి సమరయ స్త్రీను, గెరాసీనుల దేశంలో సేనాన్ని పెట్టిన వ్యక్తిని ఇలా చూసుకుంటూ పోతే అనేకులను ప్రభు రక్షణలోకి నడిపించారు, విడిపించారంటలుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఒకనొక దినాన పరలోకానికి పైనమే వెళ్ళినప్పుడు మన ప్రభువుని రిక్తహస్తాలతో కలుసుకోగలమా? ప్రభువా, నేనేమీ పని చేయలేదు, ఏమీ నీ కొరకు పని చేయలేదు అంటే మనం దేవుని ఎదుట సిగ్గుపరచబడతామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు పెట్టిన పేరేంటో మర్చిపోకూడదు. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె మనం పోరాడవలసిన సమయం వచ్చిందని మర్చిపోకూడదు. ఆత్మల కొరకైన పోరాటం ఉండాలి. కొద్ది మందినైనా మనం ప్రభు దగ్గరికి నడిపించాలనే మాటలు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. పౌలైతే అపొస్తలు కార్యంలో పౌలు చూస్తున్నాం, ప్రతి దినము సంత వీధిలో తనను కలుసుకున్న వారితో తర్కించి వచ్చిన పౌలు కేవలం ప్రసంగ వేదికల మీదే ఎప్పుడూ చూడలేదండి. కనబడిన మనుషులందరినీ దేవుని వాక్యం చేసి సంధించడానికి చూసేవాడు, సత్యాన్ని పంచుకోవడానికి చూసేవాడు, ఇతరులను దేవుని వైపు నడిపించాలని చూసేవాడు, ఆత్మల కొరకైన పరితాపము దాహముతో పరిగెత్తేవాడు. ఈరోజు మనకు ఆ దాహం లేదు, ఆకలి లేదు, ఆ పరితాపం లేదు. ఎవరెలా పోతే ఏంటి అన్నట్లుగా మన భక్తి జీవితం ఉండరాదు. అది దేవుని మనస్సు కాదు, దేవుని చిత్తము కాదని మనం గుర్తెరగాలి. దేవుని పిల్లలుగా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిమ సంఘం వారు కట్టబడిన తర్వాత వారు అనేక ప్రాంతాల్లో వెళ్ళారు. నిజంగా మనం చూస్తే అపొస్తల కార్యం 8:10 చూస్తే వారు గొప్ప ఇంశ వచ్చినప్పుడు యెరూషలేములో అందరూ చెదిరిపోయారంటారు. చెదిరిపోయినా కూడా ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త నింపాడు. అక్కడ వారికి ఆనందాన్ని ఇచ్చాడు, అనేకులను రక్షణను నడిపించారు. వారు చూస్తుంటే వారు ఎలాగైనా సరే వారు సువార్త పంచుకుంటూనే ఉండేవారు. దేవుని పిల్లలుగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎటువంటి భారంతో ఉన్నామో, ఎటువంటి బాధ్యతతో మనం జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎస్తేరు గ్రంథంలో 4:14 యూదా జాతి మీదకి గొప్ప ఉపద్రవం వస్తున్నట్లుగా మనం చూడొచ్చు. హామాను చేసిన కుట్ర వల్ల యూదులందరినీ హతమార్చాలని తాను గొప్ప కుట్ర చేసిన మోసగాడిగా కుయుక్తిపరుడిగా హామాను మనం చూడొచ్చు. అప్పుడు ఆ టైంలో మురితిగా ఎస్తేరుతో ఇలా అంటున్నాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును. మురితిగా అంటున్నాడు, నీవు మౌనంగా ఉంటావేమో, నాకు సంబంధం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను రాణిగా రాజ్యంలో చాలా ఉన్న స్థితిలో ఉన్నానంటే మురితిగా ఎస్తేరుతో అంటున్నాడు, నీవు మాట్లాడకపోతే నీవు రాజు దగ్గర నీ జాతి కొరకు నీవేమీ సంప్రదించలేకపోతే సహాయం విడుదల మరొక దిక్కు నుండి వచ్చును. దయచేసి మనం మౌనంగా ఉండద్దు, దేవుడు తన ప్రజల కొరకు ఆశ కలిగి ఉన్నాడనే మర్చిపోకూడదు. అందుకే ప్రభు ఈ లోకమందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మనకు తెలుసు. ఈ లోకం కొరకు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని దేవుడు పంపించారు. అలాగే ఈ లోకమును పాప విషయంలో ఒప్పింపు చేసి రక్షణకును వైపు నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపారు. 125 శిష్యులను పంపారు సాక్షులుగా. తర్వాత సంఘాన్ని ఆయన లేవనెత్తి సంఘాన్ని కట్టారు. నిజంగా ఈ లోకము కొరకు దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నారని మర్చిపోకూడదు. కాబట్టి దేవుని లోకానికి ఉప్పై ఉన్నాము, నీవు నేను ఈ లోకానికి వెలుగే ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘ చరిత్రలో నిజంగా దుర్దినాల్లో మనం ఉన్నామని మర్చిపోకూడదు. సంఘంలో ఉచ్యం ఆగిపోయింది, కాబట్టి అది ఎంతో అత్యవసరమని ప్రార్థనయందు వాక్యమందు మనం ఎడతెగకుంటూ సంఘ ఉచ్యం కొరకు ప్రార్థించాలి. దేవుని యొక్క గొప్ప కార్యాలు మళ్ళీ సంఘంలో ప్రారంభింపబడాలి. ఆత్మకార్యాల ద్వారా, సంఘం ద్వారా తన చిత్తము, తన సంకల్పం, తన ఉద్దేశాలు బయలుపరచాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం నివసించే ప్రాంతంలో మనం క్రైస్తవునిగా ప్రభావం చూపించవలసిన వారిగా ఉన్నాము. ఆత్మల సంపాదన యందు ప్రభువుకున్న ఆసక్తిని మనం కలిగి ఉండాలి. నిజంగా అటువంటి ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. నశించిపోయి నరకం పోతున్న వారి పక్షాన వారి రక్షణ కొరకే ప్రార్థించాలి. నిజంగా దేవుని పిల్లలుగా మనం ఈరోజు ఈ లోకంలో ఉన్న దేని కొరకంటే మనం క్రీస్తు రాయబారులమే ఉన్నాము. 2 Corinthians 5:20 ఏమంటాడంటే పౌలు, మనం క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్న నీవు నేను యేసయ్యకు రాయబారులుగా ప్రతినిధులుగా ఉన్నాం. ఈ లోకంలో మనం దేవునితో సమాధాన పరుడు అని మన డిపార్ట్మెంట్లో ఉన్న వారి కొరకు, మన జిల్లా కొరకు, మన సావాసంలో ఉన్న వారి కొరకు మనం ప్రయాసపడాలి, ప్రకటించే వారిగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే లూకా సువార్త 16 మనం చూస్తే అక్కడ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడని, వెళ్ళిపోయినా కూడా తన 5 సహోదరులు నేనున్న ఈ నరకానికి రాకుండా లాజర్ను పంపమని ఎంతగా ప్రాధేయపడుతున్నాడో మనం చూడొచ్చు. అలాంటిది దేవుని పిల్లలుగా పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోబోతున్నాను, దేవుని రాకడకు రాజ్యానికి నేను సిద్ధపడ్డానని గొప్ప నిరీక్షణతో ఉన్న మనము ఎందుకు ఇతరుల కొరకు ఆ భారాన్ని లేదు? నిజంగా ఆత్మల కొరకైనా పరితాపము, దాహం మనలో ఉండాలి. ఆ నరక యాతన, ఆ భయంకరమైన ఆ పాతాల లోకం నుంచి ఎన్ని ఆత్మలు నేను విడిపించగలను అంతగా నేను ప్రయాసపడాలి. ఒకటే దేవుని ఎడల ప్రేమ మరియు నశించిపోతున్న ఆత్మల ఎడల ప్రేమ, రెండూ పెనవేసుకుని ఉంటాయని మర్చిపోకూడదు. దేవుడంటే ఎంతో ఇష్టం అంటే నిజంగా దేవుని మనస్సును ఎరిగి మనం జీవిస్తాం. స్వార్థ ప్రకటనయందు లేకపోతే ఇతన్ను ప్రభు దగ్గరకు నడిపించే ఆయన సాధనాలుగా మనం ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం, ఎలాగున్నాము ఈరోజు? ప్రభువుకు రాయబారులుగా ఉన్నామా? మనం ఈ లోకానికి ఏ మాదిరి చూపిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిమ సంఘం అయితే ఎంత మాదిరిని వారు చూపించారో మనం చూస్తున్నాం. వారు చూస్తుంటే జారల్లో విద్య లేని పామర్లు, బహు పిరికివైన వారిగా మనం చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా భూ దిగంతముల వరకు క్రీస్తు వరకు సాక్షులుగా ఉన్నారని, దేవుడిచ్చిన ఆ గ్రేట్ కమిషన్లో నీవు నేను ఎంతగా నమ్మకస్తులుగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డగా చివరిగా నా మాటలు ముగించాలని ఆశపడుతున్నా. ప్రభు ఈరోజు సూటిగా మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ భారంతో ఉన్నామో, మన పనుల భారంతోనే మనం నింపబోయాం, కానీ స్వార్థ భారం మన మీద మోపబడిందని మర్చిపోవద్దు. నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మనపై మోపబడిందని మర్చిపోకూడదు. ఆదిమ సంఘం వారి ప్రార్థనలు ఎలా ఉంది, వారి పరిచర్య ఎలా ఉంది, చెరసాల్లో వేసిన, హింసించిన, చెదరగొట్టిన, బెదిరించిన వారు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు పనిచేశారు, దేవుని కొరకే హతసాక్షులయ్యారు. వారు ఏమీ లేకపోయినా వారికున్నవన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టి అనేకుల కొరకు తమను తాము ప్రాణార్పంగా పోయబడిన ఆదిమ సంఘ ఆది అపోస్తలులు వారి యొక్క విశ్వాసతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలు మారాలి, మన పరిచర్య విధానం మారాలి. ప్రభు యందు ఒక సమర్పణ కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు అతి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయాలి కోరుతూ ఆ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్లో
థ్యాంక్ యూ సార్. ప్రైజ్లో సార్.